మా ప్రభు, మా విమోచకుడ, మీ మహోన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మరి మీ నామాన్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని నేను చదవడానికి మాకు చూపిన కృపను బట్టి వందనాలు. అయినా కొద్దిసేపు మీ మాటలు ధ్యానిస్తుండగా ఇంకనూ మీ సన్నిధి సహాయం తోడు మాకు దయచేయండి. చక్కగా గ్రహించడానికి, అన్వయించుకోవడానికి, ప్రభు మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండడానికి మీకు చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి, ఉదయమే దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. సమయానికి ముందే చక్కగా జాయిన్ అవుతూ ఈ విధంగా దేవుని పట్ల మనకున్న గౌరవాన్ని, భక్తిని మనం తెలియజేయడం, ఆరాధనా భావంతో ఆయన ఆరాధించడం చాలా మంచిది. అలాగే ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో సో మొదటి దినవృత్తాంతాలు సో 25వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు 25వ అధ్యాయం అనేది చాలా కీలకమైన అధ్యాయంగా, లేదంటే ఈ రోజుల్లో ప్రస్తుతం మనం అన్వయించుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా మంది ఎలా చూస్తారంటే ఆరాధన లేదంటే పాటలు పాడడం అన్నది అది ఒక వెయిటింగ్ టైం గాను, లేకపోతే కొన్నిసార్లు అది ఒక ఎంటర్టైన్మెంట్ గాను రకరకాలుగా ప్రజలు చూసే సాంప్రదాయం ఉంది. కొన్నిసార్లు ఇంకా ప్రజలు రాలేదు, ఇంకా రెండు పాటలు పాడండి అని, సో అందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆరాధన చేద్దాం అని చెప్పి మళ్ళీ కొత్తగా మొదలు పెడతారు. అంటే అప్పటి వరకు పాడిన పాటలు ఎందుకు పాడారు అనేది బహుశా ప్రశ్నార్థకం అవుతుంది అన్నమాట. మళ్ళీ అంటే బయట మనం రకరకాలుగా చూస్తాం. తర్వాత పాటలు ఎవరికైనా ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు మన ఎస్ఎఫ్జేలో చాలా చక్కగా ముందే ఎవరు పాటలు పాడాలి అని డిసైడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం, సో వాళ్ళు ముందే చక్కగా ప్రాక్టీస్ చేసి రావడం. ఈరోజు ఇస్సాక్ గారు కూడా చాలా చక్కగా పాడారు పాట. ఇది ఒక మంచి పద్ధతి. కానీ కొన్నిసార్లు మనకేం జరుగుతుందంటే ఆ టైంకి ఎవరుంటే వాళ్ళు, సో వాళ్ళు అక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి వెతుక్కుంటా ఉంటారు పాట, ఏ పాట పాడాలని అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు పాటల పుస్తకం లేదని దానికోసం పరిగెత్తుతా ఉంటారు. ఇది సరైన క్రమం కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగంలో సో దేవుణ్ణి ఆరాధించడానికి, లేకపోతే దేవుని సన్నిధిలో ఈ గాన పరిచర్య లేకపోతే సంగీత పరిచర్య వీటిని చేయడానికి సో కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. సో మొదటి వచనాన్ని నేను చదువుతాను. మరియు దావీదును, సైన్యాధిపతులను, ఆసాపు, హేమాను, యెదూతును అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా అని, ఆ తర్వాత వాళ్ళందరి పేర్లు, వాళ్ళ వివరాలు, ఎంతమంది ఉన్నారు అని ఆ వివరాలన్నీ కూడా ఫర్దర్ గా మనం చూస్తాం. అయితే ఈ మొదటి వచనంలోనే మనం జాగ్రత్తగా గమనిస్తే సో దీన్ని ఏమంటున్నారంటే సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి, అంటే ఇక్కడ సితారాలు, స్వరమండలాలు, తాళములు వాయించుచు ప్రకటించినట్లుగా, వాటిని వాయించటం అన్నది అది ఒక సేవ. బహుశా మనం కొన్నిసార్లు మనకి వీలు కాక కొన్ని వాయిద్యాలు వాయించడం లేదు, సో పాట మాత్రమే పాడుతున్నాం. కానీ వాయిద్యాలు కూడా వాయించవచ్చు, వాయిద్యాలు వాయించడం కూడా సేవ. కొన్ని సందర్భాల్లో చర్చ్ లో గాని మీటింగ్స్ లో గాని మనం గమనిస్తే ఈ వాయిద్యాలు వాయించడానికి బిలీవర్స్ ఉండరు. సహజంగా వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎవరో ఒకరు అన్బిలీవర్స్ అయి ఉంటారు. వాళ్ళు ఆ కాసేపు వాయిద్యాలు వాయించి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. మళ్ళీ పాట ఏదైనా ఉందంటే ఆ టైంకి వచ్చి మళ్ళీ పాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, లేదా వాయించడానికి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు, వాళ్ళకి దేవుని భయం లేదులేండి, ఈ కాసేపు వాయించి వెళ్ళిపోతారు అన్నట్టుగా కొన్ని చోట్ల ఉంటా ఉంటుందన్నమాట. దాన్ని మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే అది ఒక పరిచర్య. అంటే వాక్యాన్ని బోధించడం, దానికోసం ఒక ప్రత్యేకమైన స్పీకర్ని మనం ఎన్నుకోవడం అది ఎంత ప్రత్యేకమైనదో, అలాగే పాటలు పాడడం కావచ్చు, ఆయా వాయిద్యాలు వాయించడం కావచ్చు. అంటే ఆ రోజుల్లో వాళ్ళకున్న వాయిద్యాలు ఇవి, సితారాలు, స్వరమండలము, తాళములు. ఈ రోజుల్లో మనకి ఏ వాయిద్యాలు అందుబాటులో ఉన్నాయి, మనం ఏం ఉపయోగిస్తున్నాం అని చూసుకుని సో వీటిని ఉపయోగించడం. ఒకవేళ తాళములు ఈ రోజు మనకు దొరుకుతాయి, లేకపోతే ఒక కంజర ఉపయోగించవచ్చు, లేకపోతే ఒక డ్రమ్ ఉపయోగించవచ్చు, ఒక తాంగో వాడవచ్చు, ఏదైనా సరే ఒక చిన్న వాయిద్యం లేదా చప్పట్లో మనం కొట్టవచ్చు చక్కగా రిథమిక్ గా. సో చక్కగా పాటతో కలిసేటట్లుగా, చక్కగా అందంగా ఉండేటట్లు, వినసొనసొంపుగా ఉండేటట్లు చక్కగా చప్పట్లు వాయించడం కూడా నేర్చుకోవచ్చు. కానీ ఈ విధంగా వాయిద్యాలు వాయించడం అన్నది ఇదేదో తక్కువ స్థాయికి సంబంధించింది, లేకపోతే గుర్తింపు లేనిది కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే అలా చేసేవాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు గుర్తింపు లేని వాళ్ళుగా, సో మేము మాదేముందులండి ఊరికే పాటలు పాడి వెళ్ళిపోతాం, సో మాదేముంది ఊరికే వాయిద్యాలు వాయిస్తాం వెనక ఎక్కడో ఉండి అని అనుకుంటారు. అది ఒక పరిచర్య అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒక ప్రత్యేకమైన పరిచర్య అన్న విషయం మనకు జ్ఞాపకం ఉంటే సంతోషంగా ఆ పని చేస్తాం. తర్వాత దేవుని పరిచర్య అని తెలిసినప్పుడు బాధ్యతాయుతంగా కూడా చేస్తాం. ఇదేదో ఊరికే టైం పాస్ కి నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు దాన్ని అంత సరిగ్గా చెయ్యం. ఏదో చేశామన్న పేరుకి, లేకపోతే అలా కవర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటారు. అప్పుడు అన్బిలీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ అది ఒక పరిచర్యగా మనం భావించినప్పుడు అక్కడ కూడా విశ్వాసులు మాత్రమే ఉండాలి అనేది మనం చూడొచ్చు. మనం క్రొత్త నిబంధనలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ పరిచర్య చేయడానికైనా సరే కేవలం విశ్వాసులను మాత్రమే ఎన్నుకోవడం మనకు కనబడుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరాన్ని ఇచ్చాడు. మనం రోమాపత్రిక 12వ అధ్యాయంలో, 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఎక్కువగా ఈ వరాల లిస్టు మనం చూస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చాడు. రోమా 12, 1 కొరింథీ 12 ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని పరిశుద్ధాత్ముడు తన చిత్తవృత్తి చొప్పున ఇచ్చాడు అని చూస్తాం. అందులో బోధించేవరం, ప్రవచించేవరం మాత్రమే కాదు, చాలా వరాలు ఉన్నాయి. కనీసం ఒక 20-30 వరాలు మనకు కనబడతాయి. సో వాటన్నింటినీ చాలా సార్లు మనం గుర్తించాం. అయితే దేవుని వాక్యం మనకు తెలియజేసేది ఏంటంటే వాటన్నింటినీ గుర్తించాలి. ఒకసారి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో 1-2 వచనాలు నేను చదువుతాను. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం సో 1వచనం నుండి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిదని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టితే యుక్తం కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమింతుము, అయితే మేము ప్రార్థనయందును వాక్య పరిచర్యందును ఎడతెగకుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యుకయవాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలులెదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు భోజనం వడ్డించే విషయంలో వివాదం వచ్చింది, సమస్య వచ్చింది. బహుశా అప్పటి వరకు వడ్డిస్తున్న వాళ్ళు విశ్వాసులో కాదో తెలియదు, వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు కాకపోయి ఉండొచ్చు, వాళ్ళు దేవుని భయం ఉన్నవాళ్ళు కాకపోయి ఉండొచ్చు. అందుకే పక్షపాతం చూపిస్తున్నారు, అంటే ఒకరికి ఒక రకంగా, మరొకరికి మరొక రకంగా. అట్లా అంటే వాళ్ళ భాష మాట్లాడే వాళ్ళకి ఒక రకంగా వడ్డిస్తున్నారట, వాళ్ళ భాష మాట్లాడిన వాళ్ళకి, గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళకి వేరే రకంగా వడ్డిస్తున్నారు. సో ఈ కంప్లైంట్ వెళ్ళినప్పుడు అపోస్తలులు, అంటే అపోస్తలులు కూడా భోజనం వడ్డించడంలో చాలా ఎక్స్పర్ట్స్, మనకు తెలుసు కదా. 5000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు యేసుప్రభు అప్పుడు పంచిపెట్టింది 12 అపోస్తలులే. సో వీళ్ళే ఇంకొకసారి 7000 మందికి, 4000 మందికి పంచిపెట్టినప్పుడు, ఇట్లా చాలా సందర్భాల్లో సో వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ ఆ పరిచర్య చేయడంలో. కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళని వాక్యం బోధించడానికి, ప్రార్థన చేయడానికి ప్రత్యేకపరిచాడు కాబట్టి మళ్ళీ ఆ పని చేసుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు. అందుకని ఆ పని కోసం మేము నియమిస్తాం, అయితే మంచి పేరు పొందిన వాళ్ళు, ఆత్మతో జ్ఞానంతో నిండుకొని వాళ్ళు కావాలి అని వాళ్ళు అడగడం మనం చూస్తాం. కొన్నిసార్లు ఈ మాట మనకు విచిత్రంగా ఉంటుంది, అంటే భోజనం వడ్డించడానికి ఆత్మతో నిండుకొనున్న వాళ్ళు, మంచి పేరు పొందిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అవసరమా? ఆత్మతో నిండుకొనటం అంత అది వాక్యం బోధించే వాళ్ళకి కదా కావాల్సింది, స్టేజ్ మీదకి ఎక్కే వాళ్ళకి కదా కావాల్సింది అనుకుంటారు. కానీ ఎక్కడో ఉండి భోజనం వడ్డించే వాళ్ళు కూడా వాళ్లే అయి ఉండాలి, ఆత్మతో నిండుకునే వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళకి మంచి పేరు ఉండాలి, తర్వాత జ్ఞానంతో నిండుకుని ఉండాలి. కాబట్టి ప్రతి పనికి కూడా విశ్వాసులు, దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన చేత నడిపించబడుతున్న వాళ్ళు, ఏ విధమైన నింద లేని వాళ్ళు, సో వాళ్ళు ఉండాలి అన్నది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వాళ్ళ కోసం ఇక్కడ మనం 6వ వచనంలో చూస్తే అపోస్తలులు ఇద్దరు నిలవబెట్టేది, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అంటే ఆ పరిచర్య కోసం కూడా ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి పంపించటం, అంటే ఆ పరిచర్య కోసం వాళ్ళని ప్రత్యేకించటం. 13వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుల కార్యాల్లోనే ఇక్కడ సౌలుని బర్నబాని పిలిచిన పని కోసం ప్రత్యేకించండి అని చెప్పినప్పుడు 3వ వచనంలో అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంటే ఇక్కడ మిషనరీ పరిచర్య కోసం, మిషన్ పరిచర్య కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి పంపించడం మనకు కనబడుతుంది. 6వ అధ్యాయంలో భోజనం వడ్డించడం కోసం ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని పంపించడం కనబడుతుంది. అంటే ఒక మిషనరీగా వెళ్ళడం లేదా వాక్య పరిచర్య చేయడం ఎంత ప్రాముఖ్యమో, లేదంటే భోజనాలు వడ్డించడం, లేకపోతే ఆ చిన్న ఏర్పాట్లు చూడడం, అది కూడా అంతే ప్రాముఖ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు పరిచర్యలో ఏ చిన్న పనిలో ఇన్వాల్వ్ అవడం అయినా అది దేవుని దృష్టిలో సమానమే, అందులో ఏమి హెచ్చుతగ్గులు లేవు, ఏది నిర్లక్ష్యంగా చేయతగినది కాదు. ఇప్పుడు మనకి ఈ ఉదయకాల ప్రార్థనలో ప్రారంభ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, చక్కగా పాట పాడేవాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని చదివేవాళ్ళు ఉన్నారు, లీడ్ చేసేవాళ్ళు ఉన్నారు, అంటే మీరు ఇలా చేయండి, మీరు ఇది చేయండి అని చెప్పి నడిపించేవాళ్ళు ఉన్నారు. సో చివరికి ప్రార్థన చేస్తారు, మళ్ళీ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాం. సో అందరూ సమానమే దేవుని దృష్టిలో. అంటే ఈ పని అయితే బాధ్యతాయుతంగా చేయాలి, ఇదైతే ఎలాగోలా చేయొచ్చు అనుకోవడానికి లేదు. ప్రతి పని బాధ్యతాయుతంగానే చేయాలి. ప్రారంభ ప్రార్థన అదేముంది అని అనుకునే అవసరం లేదు. ప్రారంభ ప్రార్థన కూడా చాలా బాధ్యతాయుతంగా చేయాలి. ముగింపు ప్రార్థన బాధ్యతాయుతంగా చేయాలి. ఒక పాట పాడడం బాధ్యతాయుతంగా చేయాలి. నడిపించటం బాధ్యతాయుతంగా చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి పని కూడా దేవుని దృష్టిలో విలువైనది అనే మాటను చూస్తాం. మనం పాత నిబంధనలో కావచ్చు, కృత నిబంధనలో కావచ్చు, రెండిట్లోనూ మనకి ఇది కనబడుతుంది. దినవృత్తాంతాలు 25లో మనం చదువుకున్న భాగంలో గాని, అపోస్తలుల కార్యాల్లో గాని, ప్రతి చోట కూడా దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళు మాత్రమే, వాళ్ళు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళు మాత్రమే సో ఆ పరిచర్య చేయాలి, ఆ పరిచర్య కోసం వాళ్ళని ఏర్పాటు చేయాలి అనే, తర్వాత వాళ్ళు బాధ్యతాయుతంగా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి సంగీత పరిచర్య అనేది, వాయిద్యాలు వాయించడం అనేది, అది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, అది ఆరాధన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. తర్వాత అక్కడ మనం 1వ వచనంలోనే, అంటే 1వ దినవృత్తాంతాలు 25:1 మరొకసారి మనం గమనిస్తే, కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి. అంటే వీళ్ళు వీటిని వాయిస్తూ ప్రకటించాలి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అంటే కేవలం అవి వాయిస్తూ వెళ్ళిపోవడం కాదు, లేకపోతే ఏదో పాట పాడేశాం అనుకోవడం కాదు, ఆ పాట ద్వారా ప్రకటించాలి. అంటే దాని ద్వారా ఒక సందేశం ఇవ్వాలి. మనం ఒక గుంపులో, ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు సో ఆ గ్రూప్ కి అవసరమైన సందేశాన్ని ఇవ్వాలి. ఒకవేళ దేవుణ్ణి ఆరాధించే పాటలు కొన్నిసార్లు పాడొచ్చు, కొన్నిసార్లు ప్రజల్ని హెచ్చరించే పాటలు పాడాలి, కొన్నిసార్లు ప్రజల్ని ప్రోత్సహించే పాటలు పాడాలి. ఈ విధంగా సందర్భాన్ని బట్టి మనం ప్రజల్ని ప్రోత్సహిస్తూ ప్రభువులో బలపరుస్తూ పాటలు పాడడం చాలా అవసరం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఈ రోజుల్లో గమనిస్తే చాలా మంది కేవలం ఆరాధన పాటలు మాత్రమే పాడుతున్నారు. మరి మీరు ఎంతమంది గమనించారు, ఎక్కువ మీటింగ్స్ లో, అది సువార్త సభ కావచ్చు, ఉజ్జీవ సభ కావచ్చు, సో ప్రార్థనా సమావేశం కావచ్చు, లేకపోతే ఒక కుటుంబ ఆరాధన కావచ్చు, స్థుతి కూడికి కావచ్చు, ప్రతి దానిలో కూడా, అది సమాధి కార్యక్రమం అయినా, పుట్టినరోజు అయినా, లేకపోతే ఏదైనా అవసరం కోసం వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నా, ప్రతి సందర్భంలోనూ కేవలం ఆరాధన పాటలు ఉంటున్నాయి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రజలకు ప్రకటించే విధంగా పాటలు కూడా ఉండాలి. అంటే ఆ పాటల ద్వారా కూడా సందేశం ఉండాలి ప్రజలకి, కేవలం ప్రసంగంలోనే సందేశం కాదు. సో కొంతమంది వినేవాళ్ళు కూడా తెలియక అలాగే వింటా ఉంటారు, ఈ పాటలేమో జస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, వాక్య సందేశమేమో అది మనం జాగ్రత్తగా వినాలి అనుకుంటారు. అలా కాదు, పాటల్లో కూడా మంచి వర్తమానం ఉండాలి, మంచి సందేశం ఉండాలి. సో ఆ పాటలు విన్నప్పుడు కూడా ప్రజల హృదయాలు కదిలింపబడాలి. చాలా సందర్భాల్లో ప్రజల హృదయాలు కదిలించబడిన సందర్భాలు మనం చూస్తాం. మన ఎస్ఎఫ్జే పాటలు కూడా చాలా చక్కని సందేశాలతో కూడి ఉన్నాయి, మనకందరికీ తెలుసు. మనం ఇక్కడ పాడేటప్పుడు కూడా ఆ పాటలు కూడా పాడుకోవచ్చు, మనం ఎక్కడెక్కడో విన్న పాటలే కాదు, మన ఎస్ఎఫ్జే సాంగ్స్ చాలా అర్థవంతంగా రాశారు, వాటిని చక్కగా రిలీజ్ చేశారు కాబట్టి. సో వాటిని కూడా మనం పాడొచ్చు, లేదా అలాంటి పాటలు మనం కూడా రాయొచ్చు. లేకపోతే మనకు తెలిసిన పాటల్లో మంచి సందేశం ఉన్న పాటలు ఏమున్నాయో సో వాటిని చూసుకుని చక్కగా మనం పాడితే, సో దాని ద్వారా ప్రజలు ప్రోత్సహించబడడం, బలపడడం, కొన్నిసార్లు వాళ్ళ తప్పు తెలుసుకోవడం, వాళ్ళ పాపాన్ని ఒప్పుకోవడం, సరిచేసుకోవడం, సో దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా జరగాలి. కాబట్టి పాటలు పాడేవాళ్ళది ఏదో చిన్న పరిచర్య అని భావించకూడదు. ఈ అధ్యాయం మొదటి దినవృత్తాంతం 25వ అధ్యాయం అంతా కూడా ఆ సంగీతానికి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దీనికోసం ప్రత్యేకమైన అపాయింట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. సో ప్రత్యేకంగా వాళ్ళని నియమిస్తున్నారు. ఎవరు నియమిస్తున్నారు అంటే మొదటి వచనంలోనే మనం చూస్తే దావీదును సైన్యాధిపతులను. ఇది దావీదు ఒక్కడే నియమించింది కూడా కాదు, దావీదు సైన్యాధిపతులతో కలిసి వీళ్ళని ఏర్పాటు చేస్తున్నారు. ఒక టీమ్ గా ఈ వర్క్ జరుగుతుంది. అంటే వీళ్ళ సెలక్షన్ కూడా ఒక సింగిల్ పర్సన్ డిసైడ్ చేయడం కాదు, సో టీమ్ వర్క్ అది కూడా. అంటే దేవుని ఆరాధించడం అన్నది టీమే, టీమ్ వర్కే. దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం అది టీమ్ వర్కే. అలాగే వాళ్ళని అపాయింట్ చేయడం కూడా టీమ్ వర్కే. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి మాత్రమే చేసేది కాదు. అంటే కొన్ని సందర్భాల్లో ఎవరు లేని సందర్భంలో ఒక వ్యక్తి చేయాల్సి వస్తుంది, కానీ సహజంగా మన ఒక గ్రూప్ గా మనం ఉన్నప్పుడు సో టీమ్ గా ఆ పని చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏ కళ అయినా, అది వాయిద్యాలు వాయించడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, సో వాటి ద్వారా దేవుని సేవ చేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం కూడా పరిచర్య చేసేటప్పుడు నేను దేవుని పరిచర్య చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా నా మాటలు ఉండాలి, ఈ పాటల ద్వారా ఒక సందేశం వెళ్ళాలి, ఈ వాయిద్యాలు వాయించడం ద్వారా కూడా ఒక సందేశం వెళ్ళాలి. ఇక్కడ చూస్తే ఇలా చదివిందే, సుతారాలను స్వరమండలములను తాళములను వాయించుచూ ప్రకటించినట్లుగా. అంటే వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా ప్రకటిస్తారు, పాటలు పాడేవాళ్లే కాదు. అంటే పాటలు పాడేవాళ్ళు సహజంగా వాళ్ళ పాటల్లో మాటలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రకటించవచ్చు, కానీ తాళాలు వీటిని వాయించే వాళ్ళు కూడా ప్రకటించాలి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇందాక కొత్త నిబంధనలో మనం చూసిన ఉదాహరణలో కూడా చూస్తే అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో ఇక్కడ 8వ వచనం కూడా చూద్దాం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక్రియలను చేయుచుండెను. ఇక్కడ స్టెఫను అంటే ఎవరు అంటే పైన చెప్పిన 7గురిలో ఒకడు, అంటే భోజనాలు వడ్డించడానికి నియమించబడిన వాళ్ళల్లో ఒకడు. సో ఆయన ఏం చేస్తున్నాడు, మహత్కార్యాలు సూచిక్రియలు చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా కిందకు వస్తే స్టెఫన్ తో తర్కించారట 9వ వచనంలో, కానీ 10వ వచనం మాట్లాడుండే అతడు అగుపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. భోజనాలు వడ్డించేవాడు ఇంత జ్ఞానంతో మాట్లాడడం ఏంటి? సో భోజనాలు వడ్డించడానికి నియమించబడిన వాడు అతను మాట్లాడుతూ ఉంటే ఎవరు అతన్ని ఎదిరించలేకపోవడం, సో అతనికున్న జ్ఞానం, ఇవన్నీ మనం గమనించినప్పుడు సో ఈ ప్రతి పరిచర్య కూడా ఎంత ప్రాముఖ్యమో మనం చూడాలి. అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా వాక్యాన్ని ప్రకటించగలిగే విధంగా ఉండాలి. నాకేం రాదండి, నేను కేవలం భోజనాలు వడ్డించేవాడిని, వాక్యం గురించి ఏదన్నా మాట్లాడాలంటే ఇదిగో ఫలానా వాళ్ళతో మాట్లాడండి అని కొంతమంది అంటా ఉంటారు. సో నేను కేవలం సింగింగ్ అండి, నాకు వాక్యం తెలియదు అని కొంతమంది అంటారు. నేనేదో వాయిద్యం వాయించుకుంటాను సార్ అంతేగాని నాకు దేవుని వాక్యం తెలియదు, నాకు మీరు డౌట్ లేదని అడగాలంటే అదిగో ఫలానా అయ్యగారిని అడగండి అని కొంతమంది చెప్తా ఉంటారు. అయితే మనం ఈ మాటలు చూసిన తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ స్థాయిలో పనిచేసే వాళ్ళైనా వాళ్ళు వాయిద్యాలు వాయించే వాళ్ళు కావచ్చు, భోజనాలు వడ్డించే వాళ్ళు కావచ్చు, వండేవాళ్ళు కావచ్చు, లేకపోతే బల్లలు సర్దే వాళ్ళు కావచ్చు, చాపలు వేసేవాళ్ళు కావచ్చు, మైక్ సిస్టమ్ సర్దే వాళ్ళు కావచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ప్రజలు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి జవాబు చెప్పగలగాలి, వాళ్ళతో మాట్లాడగలగాలి, దేవుని తరపున నిలబడిగో ఇది దేవుని వాక్యం యొక్క అర్థం అని తెలియజేయగలగాలి. ఇక్కడ వాళ్ళు భోజనాలు వడ్డించే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఇగో వాళ్ళు మీరు ప్రకటించాలి అని అక్కడ చెప్పడం మనం చూస్తాం. సో వాటి ద్వారా ప్రజలు చాలా ప్రేరేపణ పొందుతారు. మనకు తెలుసు గతంలో చాలా పాటలు ప్రజల్ని మోటివేట్ చేసిన పాటలు ఉన్నాయి. సో దైవికమైన పాటలే కాకుండా సో బయట కూడా కొంతమంది కొన్ని ఉద్యమాలు నడిపించడానికి వాళ్ళు పాటల ద్వారా వాళ్ళ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చారు ప్రజల్లో. అయితే ఈ రోజుల్లో బహుశా ప్రజల్లో అలాంటి ఉత్సాహం, అంటే క్రైస్తవ ముఖ్యంగా ఆ ఉత్సాహం ఒకవేళ తగ్గిపోతుందా అని మనకి అనిపిస్తుంది అన్నమాట. కేవలం ప్రసంగికుల మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ప్రజలకు ఏదన్నా సందేశం ఇవ్వాలంటే ఇదిగో పాస్టర్ గారు ఇస్తాడు, వాక్యం బోధించే వ్యక్తి ఇస్తాడు అనే పరిస్థితులు వచ్చేసినాయి. అంటే అవి మారాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సందేశాన్ని ఇవ్వగలగాలి, ప్రతి ఒక్కరూ ఇతరులను ప్రభావితం చేయగలగాలి, ప్రతి ఒక్కరూ దేవుని పక్షంగా ధైర్యంగా మాట్లాడగలగాలి. సో ప్రతి ఒక్కరూ సో దేవుని తరఫున సమాధానం చెప్పగలగాలి. సో వాక్యాన్ని గురించి ప్రశ్నించినప్పుడు మాట్లాడగలగాలి, ఒక క్లారిటీ మనకు తెలియాలి, మనం ఇవ్వగలగాలి. కాబట్టి ఇది సంగీత పరిచర్య అన్నది, అది ఒక పరిచర్య, ప్రత్యేకమైన పరిచర్య అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కాబట్టి మనం దేన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు. నీకు దేవుడు ఏ వరాన్ని ఇచ్చాడో ఆ వరాన్ని బాధ్యతాయుతంగా నెరవేరిస్తే దేవుడు ఎవరికైనా ఒకటే బహుమానం ఇస్తాడు. పెద్ద సభలో కొన్ని వేల మందికి లక్షల మందికి వాక్యం బోధించిన వ్యక్తికి నమ్మకంగా పనిచేస్తే ఎంత బహుమానం ఇస్తాడో, ఒక వాయిద్యాలు వాయించిన వాడికి లేకపోతే భోజనాలు వడ్డించిన వాళ్ళకి, వీళ్ళు కూడా వీళ్ళకి అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేస్తే వీళ్ళకు కూడా అంతే బహుమానం ఇస్తాడు. అందులో ఏం తేడా లేదు. సో తప్పు చేస్తే ఇద్దరు ఒకటే, ఇద్దరికి ఒకే రకమైన వార్నింగ్ ఇస్తాడు ఆయన. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇది తక్కువ స్థాయి పరిచర్య కాదు. మనం పరిచర్యలో దేనికోసం నియమించబడ్డామో దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్ అండి. తర్వాత 7వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అంటే మొదటి దిన వృత్తాంతాలు 25వ అధ్యాయం 7వ వచనం. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. ఇక్కడ ఈ గాయకులు లేకపోతే ఈ పాటలు పాడేవాళ్ళు వీళ్ళు ప్రవీణులు, నేర్పు పొందిన వాళ్ళు అనే మాటలు మనం చూస్తాం. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన వాళ్ళు, ప్రవీణులైన వాళ్ళు, ఈ మాటలను గమనించండి. అంటే దీనికి ట్రైనింగ్ అవసరం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని బోధించడానికి చాలా సార్లు ట్రైనింగ్ తీసుకుంటాం, మరి పాటలు పాడడానికి మీరు సొంతగా నేర్చు చేసుకుని పాడేయండి, మీరు సొంతగా ఇష్టం వచ్చినట్టు రాయండి అని అనడం వల్ల కొన్నిసార్లు మీరు చూస్తే కొన్ని పాటలు వాటిని వాక్య పెలుగులో పరిశీలిస్తే అవి సరిపోవడం లేదు. ఇదేంటి ఇలాంటి అర్థంతో రాశాడు పాట అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇతనేంటి ఇలా పాడుతున్నాడు తనకి ఇష్టం వచ్చినట్టుగా. కొన్ని కొన్నిసార్లు మైక్లో కొంతమంది పాటలు పాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెవులు మూసేసుకునే పరిస్థితులు, మీరు మైక్ ఆపండి అని చెప్పే పరిస్థితి. వాస్తవానికి మనం పాట పాడితే ఆ విన్నవాళ్ళందరూ కూడా పరవశించిపోయి సో దానికి ముగ్ధులై ఆకర్షించబడి దేవుని సన్నిధికి రావాలి. అంటే ఒకప్పుడు కాలంలో అట్లా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మేము ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం, అది ఒక మైక్లో ఒక పాట విని ఇంత మధురంగా పాడడం, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని ఇలాంటి మాటలు ఆ పాటలో వినబడి ఆ మైక్ వినబడిన దగ్గరకు వెళ్ళి నేను వాక్యాన్ని విని దేవుని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను అని చెప్పిన సాక్ష్యాలు లేవా? ఉన్నాయి, చాలా మంది ఆ విధంగా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజుల్లో పరిస్థితి ఏంటి ఆలోచించేయండి. సో పాటలు మ్యూజిక్ ఎక్కువైపోతా ఉంటది, సో పాట అందులో వినబడదు, అర్థం కాదు. అంటే ఆ పాట తెలిసిన వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళకి అది ఏం పాడుతున్నారో తెలియదు. ఎందుకంటే ఈ మ్యూజిక్ హైలైట్ అయిపోయి సో దానిలో ఏదో ఒక సౌండ్ వస్తున్నట్టు తెలుస్తుంది తప్ప అది ఏదో అర్థం కాదు. ఒకవేళ పాడినా అన్ని ఆరాధన పాటలే పాడతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే తగిన ట్రైనింగ్ లేకపోవడం. కాబట్టి మనకి పాటలకి లేదంటే ఆరాధనకి వాయిద్యాలు వాయించడానికి సో వీటికి కూడా ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అవసరమైతే మనం కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంటే బేసిక్ ట్రైనింగ్, అంటే చాలా అడ్వాన్స్ ట్రైనింగ్ అవసరం లేదు. అంటే కనీసం ఒక రాగం అంటే ఎలా ఉండాలి, తాళం ఎలా ఉండాలి, లేకపోతే ఒక మినిమం వాయిద్యాలు ఎలా వాయించవచ్చు, చప్పట్లు ఎలా కొట్టవచ్చు. సో కొంతమంది చప్పట్లు కూడా పాటతో కలిసేటట్టుగా వాళ్ళు వాయించలేరు. కొంతమంది చిన్న చిన్న వాయిద్యాలు కూడా ఏదో వాళ్ళు ఒకవైపు వాయిస్తూ ఉంటారు, వీళ్ళు ఒకవైపు వాయిస్తూ ఉంటారు. అయితే దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా అభ్యాసం చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇది నిర్లక్ష్యం చేసే పరిచర్య కాదు. ప్రతి చిన్న పరిచర్య కూడా చాలా శ్రేష్టమైన పరిచర్య. దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది. ఒకవేళ ఇతరులను ఆహ్వానించే పరిచర్య కావచ్చు, అంటే మీటింగ్కి రమ్మని, జాయిన్ అవ్వమని, లేకపోతే దేవుని సన్నిధికి రమ్మని పిలవడం. సో అది కూడా ఒక గొప్ప పరిచర్య. ప్రతి చిన్న విషయం కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. మీరు మత్తయి సువార్త రాసిన మత్తయిని గమనిస్తే, కృత నిబంధనలో మత్తయి సువార్త ఉంది కదా, సో మత్తయి సువార్త రాసిన మత్తయి గురించి మనం చూస్తే 9వ అధ్యాయం మత్తయి సువార్తలో మత్తయి చేసిన పని కనబడుతుంది. అతను సుంకపు మెట్టు దగ్గర ఉండి అక్కడ కూర్చుని పనులు వసూలు చేసుకుంటున్నప్పుడు 9వ అధ్యాయం 9వ వచనం నుండి యేసు ప్రభు అతను పిలిచి నన్ను వెంబడించమని చెబితే వెంటనే అతను వెంబడించాడు. ఆ తర్వాత తన ఇంట్లో భోజనం ఏర్పాటు చేసి ఆ రోజే తన తోటి తన కొలీగ్స్ ని, అంటే తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఇతర సుంకర్లు పాపులు అనేక మంది ఆయనతో కూర్చుని భోజనం చేస్తున్నారు అనే మాట 10వ వచనంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు వాళ్ళు వచ్చారు అంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే యేసు ప్రభు తన ఇంటికి వస్తున్నాడు కాబట్టి నా కొలీగ్స్ ని కూడా తీసుకెళ్లి కూర్చోబెడితే సో వీళ్ళు కూడా వాక్యం వింటారు, వీళ్ళు కూడా యేసు ప్రభు గురించి తెలుసుకుంటారు, వీళ్ళు కూడా రక్షించబడతారు, సో వీళ్ళు కూడా ఆయన గురించి అర్థం చేసుకుంటారు. ఆయన ఉద్దేశం అన్నమాట. ఎంతకాలం అయింది మత్తయి యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టి? అదే ప్రారంభం. అంటే ప్రారంభంలోనే కొంతమందిని తన ఇంటికి ఆహ్వానించి వాళ్ళకు వాక్యాన్ని యేసు ప్రభు ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మత్తయి స్వయంగా బోధించలేడు కాబట్టి కొంతమందిని బోధించగలిగే వ్యక్తి దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఇది కూడా చాలా గొప్ప పరిచర్య. అంటే దీన్ని కూడా మనం చులకనగా చూడాల్సిన అవసరం లేదు. అంటే మనం చక్కగా ట్రైనింగ్ అయ్యి వాకింగ్ గురించి అనుభవం లేకపోతే అవగాహన మనకున్నప్పుడు మనమేం బోధించవచ్చు. ఒకవేళ మనకు అవగాహన లేదనుకోండి, మనం పరిచర్య చేయగలమా? చేయొచ్చు. ఇలా అంటే కొంతమందిని చక్కగా వాక్యం వినిపించే చోటకి వాళ్ళని తీసుకెళ్లి నడిపించి వాళ్ళు ఆ వాక్యం వినేటట్టుగా వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించవచ్చు. దీనికోసం చూడండి, ఇతను భోజనాలు ఏర్పాటు చేశాడు, అంటే కొంత ఖర్చు పెట్టాడు. సో కొన్నిసార్లు ఖర్చు పెట్టగలిగే వ్యక్తికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఎవరు ఏం చేయగలరో దాన్ని బట్టి ఆయా పనులు మనం చేయగలుగుతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కాబట్టి మనం ప్రభువును నమ్ముకున్న త్రత్తలో కూడా చేయగలిగే పరిచర్య ఉంటుంది. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసు ప్రభుని ఇద్దరు శిష్యులు వెంబడించారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను తన శిష్యులిద్దరికి యేసు ప్రభుని పరిచయం చేస్తాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్తే సో వాళ్ళిద్దరూ యేసు ప్రభుని వెంబడిస్తారు. అంద్రెయ ఒక ఆయన, యోహాను ఒక ఆయన. ఆ తర్వాత అంద్రెయ వెళ్లి 41వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 41లో అంద్రెయ వెళ్లి తన సహోదరుడైన సీమోను చూసి అతన్ని తీసుకొస్తాడు. అతనే పేతురు. నువ్వు పేతురు అవుతావు అనబడతావు అని యేసుప్రభు చెప్పాడు. ఆ తర్వాత 43వ వచనంలో ఫిలిప్పుని యేసుప్రభు పిలిస్తే ఫిలిప్ వెళ్లి నతానియల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన మొదటి రోజే మరొక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడం అనేది మనకు కనబడుతుంది. నేను ఆ మాట చెప్పడానికి దాన్ని చూపించాను. అంటే వాళ్ళకి ఏ అనుభవం లేదు, ఏ ఎక్స్పీరియన్స్ లేదు. బహుశా వాళ్ళకి వీళ్ళలాగా పాటలు పాడడం వచ్చారాదో తెలియదు, మిగిలిన విషయాలు వచ్చారాదో తెలియదు. కానీ కొంతమందిని ఆయన దగ్గరికి నడిపించడం అయితే చేయగలరు, ప్రతి ఒక్కరూ చేయగలరు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయగలిగే పరిచర్య ఉంటుంది. ప్రభు దగ్గర నేర్చుకుని కొంతకాలం బలపడిన తర్వాత చేయగలిగే పరిచర్య ఉంటుంది, క్రొత్తలో చేయగలిగే పరిచర్య ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం యేసు ప్రభు శిష్యులు అపోస్తలులు, వాళ్ళు యేసు ప్రభుతో కలిసి ఉన్నప్పుడు భోజన ఏర్పాట్లన్నీ వాళ్లే చేసేవాళ్ళు. యేసు ప్రభు వేల మందికి ఆహారం వడ్డిస్తున్నప్పుడు పెడుతున్నప్పుడు కూడా వాళ్లే వడ్డించేవాళ్ళు. లేకపోతే మనం సమరయ బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఆయనకు ఆహారం కొనుక్కుని తీసుకురావడానికి ఆ శిష్యులు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వాళ్ళందరూ ఊళ్ళోకి వెళ్లి కావలసిన ఆహార పదార్థాలు కొనుక్కుని తీసుకురావడానికి వెళ్లారు. అంటే పర్చేజింగ్ కావచ్చు, సర్వింగ్ కావచ్చు, లేకపోతే ఏర్పాట్లు ఆయా భోజన ఏర్పాట్లు చేయడం కావచ్చు. ఆయన పస్కా విందు అంటే చివరి రాత్రి భోజనం చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు, నీ కోసం విందుని ఎక్కడ సిద్ధం చేయమని అంటావు? అంటే ఫలానా మేడ గదిలో సిద్ధం చేయండి అంటే ఆ ఏర్పాట్లన్నీ వాళ్లే చేశారు. ఇదిగో ఫలానా చోట గాడిద ఉంటుంది, మీరు వెళ్లి దాన్ని విప్పి తోలుకుని రండి అంటే వాళ్ళు వెళ్ళారు, గాడిదని విప్పి తోలుకొచ్చారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు పరిచర్యలో నేర్చుకునే సమయంలో చేసిన విషయాలే. కానీ వాళ్లే అంటే అప్పుడు గాడిదని విప్పి తోలుకు రావడం, భోజన ఏర్పాట్లు చేయడం, వడ్డించడం, కొనుక్కురావడం, పర్చేసింగ్ ఇవన్నీ చేసిన వాళ్లే ఆ తర్వాత కాలంలో వాళ్ళు వాక్య పరిచర్య ప్రార్థన చేయడంలో వాళ్ళు ఉండిపోయారు. ఇతరులను మళ్ళీ ఆ పరిచర్యలో ఏర్పాటు చేయడం మనం చూస్తాం అపొస్తల కార్యాలు 6వ అధ్యాయంలో గమనించామండి. కాబట్టి మనం ప్రభువు నమ్ముకున్న కొత్తలో మనం చేసే పరిచర్య ఉంటుంది, ప్రభువులో బలపడుతున్న కొద్దీ చేసే పరిచర్య ఉంటుంది. సో వీటన్నింటినీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వచ్చిన మొదటి రోజు నుంచి మనం చేయగలిగే పరిచర్య ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని గమనించాలి, దాన్ని భక్తితో శ్రద్ధతో జాగ్రత్తగా చేయాలి. దాన్ని చేసినప్పుడు దానికి తగిన బహుమానాన్ని ప్రభు ఇస్తాడు, దాన్ని విలువైనదిగా ఆయన చూస్తాడు, దాని ద్వారా కూడా ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు. ఏమంటే సీనియర్స్ అయితే ప్రభువుని నమ్ముకున్న 10 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత అయితే వాళ్ళు కొంతమందిని నడిపిస్తారండి దేవుని దగ్గరికి. నేనేం నడిపించగలను అని అనుకోని అవసరం లేదు. ద ఫస్ట్ డే ప్రభువుని నమ్ముకున్న తొలి రోజునే ప్రభు దగ్గరికి మనుషులను నడిపించిన ఉదాహరణ మనం యోహాను సువార్తలో చూసాం, లేకపోతే మత్తయి సువార్తలో చూసాం. మత్తయి కూడా తన ప్రభువుని తెలుసుకున్న కొత్తలోనే తన తోటి కొలీగ్స్ ని, ఇతర సుంకర్లు, పాపులు అని పిలవబడే వాళ్ళ అనేకుల్ని యేసు ప్రభుకు పరిచయం చేయడం మనం చూస్తాం. కాబట్టి దీనికి ఎక్స్పీరియన్స్ తో పని లేదు, మనసు కావాలంటే, అంటే ప్రభు కోసం పనిచేయాలి, కొంతమందిని ఆయన దగ్గర నడిపించాలి అనే ఆలోచన నీకుంటే, ఆ మనసు నీకుంటే ఏ సమయంలో అయినా నువ్వు పరిచర్య చేయగలుగుతావు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించగలుగుతావు. అది మన ఇంటి దగ్గర కావచ్చు, మీటింగ్లో కావచ్చు, డ్యూటీలో కావచ్చు, మరొక చోట కావచ్చు, ఎక్కడైనా దాని మనం ప్రభు కోసం చేయగలిగే పరిచర్య ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆ పనికి, అది ఏ పని అయినా సరే దానికి అవసరమైన ట్రైనింగ్ మనకు కావాలి. మొదటి దిన వృత్తాంతాలు 25:7 ఇందాక చదివాం కదా, వాళ్ళు నేర్పరి అయిన వాళ్ళు, సో ఆ విషయంలో వాళ్ళు తర్ఫీద్ అయిన వాళ్ళు, ప్రవీణులైన వాళ్ళు. ఎలా అలా అవ్వగలుగుతారు అంటే తగిన ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా, తగిన తర్ఫీద్ తీసుకోవడం ద్వారా. ఒక చిన్న వాయిద్యం వాయించడానికి తర్ఫీద్ తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి ట్రైనింగ్ తీసుకోవాలి, అంటే దానికి సంబంధించిన ట్రైనింగ్స్ దానికి ఉంటాయి. ఇతరులను ఎలా ఇన్వైట్ చేయాలి, సో దానికి కూడా, అంటే ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, దాని మీద మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ప్రతి చిన్న విషయానికి సో ట్రైనింగ్ ఉన్నప్పుడు అది ఎఫెక్టివ్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. నేను కొన్ని కంట్రీస్ గురించి విన్నాను, కొన్ని వెస్టర్న్ కంట్రీస్ కానీ, లేకపోతే మనకి ఈస్ట్ లో ఉన్న ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కానీ ప్రతి చిన్న పనికి ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారట. మన ఇంట్లో ఒక బల్బు, ఎలక్ట్రికల్ బల్బు, ఒక బల్బు మార్చాలంటే ఎవరు పడితే వాళ్ళు మార్చకూడదు అని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. అంటే అది కూడా ఆ ఎలక్ట్రికల్ వర్క్ విషయంలో ట్రైనింగ్ అయిన వాళ్లే రావాలట. ఒక టాయిలెట్ క్లీన్ చేయడానికి కూడా సో దానికి తగిన ట్రైనింగ్ అయిన వాళ్ళు కావాలట. అంటే అట్లా మెయింటైన్ చేస్తా ఉన్నారు. మరి దేవుని పరిచర్యలో తగిన తర్ఫీద్ అవసరం లేదా, తగిన సిద్ధపాటు అవసరం లేదంటారా? అయితే మనకు చాలా చక్కగా మన SFJ లో ముందే ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుని, ముందే ఇన్ఫార్మ్ చేసి చాలా చక్కగా చేస్తున్నారు. అయితే దానిలో ప్రతి ఒక్కరు కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాలి, ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఉండాలి. బహుశా అందరికీ ఇందులో అవకాశం రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. అంటే మనం ఇంకా వేరే చోట్ల కూడా ఇన్వాల్వ్ అవుతా ఉంటాం. ప్రతి చోట కూడా తగిన కేర్తో, జాగ్రత్తతో మనం ట్రైనింగ్ తీసుకుని సో ఆ పనిలో పాల్గొవాలి అనే విషయాన్ని సో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ పరిచర్యలో మన కుటుంబం అంతా ఇన్వాల్వ్ కావాలి, దీన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఒకసారి 8వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 25:8 తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. అంటే ఎవరెవరు పరిచర్య చేయాలి? ఓహో, పలానా ఆయన గురువు అండి, ఈయన పెద్ద ఆయన, ఇగో వీళ్ళు పెద్దవాళ్ళు, సో వీళ్ళు బాగా చేయగలరు అని ఆ పెద్దవాళ్ళకే వంతులు వేయడం కాదు. అంటే పిన్నని, పెద్దని, గురువని, శిష్యుడని ఏ భేదం లేకుండా అందరికీ వేశారంట వంతులు. అంటే అందరూ పరిచర్యలు ఇన్వాల్వ్ అవ్వాలన్నది అక్కడ ఉద్దేశం. కొన్నిసార్లు మనం ఇగో వీళ్ళు పనికిరారు, వీళ్ళు దేనికి ఉపయోగపడరు అని కొంతమందిని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రక్షించబడకపోతే, వాళ్ళు ఇంకా మరు మనసు పొందకపోతే పక్కన పెట్టవచ్చు. తప్ప వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళైతే, ప్రభువు నమ్ముకున్న వాళ్ళైతే సో దానిలో ఏ భేదం చూపాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి ఆయన పరిచర్యలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎవరికి ఆయన ఏ వరం ఇచ్చాడో దాన్ని గుర్తించి సో ఆ వరానికి సంబంధించి ఇన్వాల్వ్ చేయొచ్చు. సో మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిచర్యలో పాల్గొనే స్థితిలో ఉన్నారా, సో దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు పాట పాడమన్నప్పుడు ఫ్యామిలీగా కూడా మనం పాడవచ్చు, మన కుటుంబంగా కూడా దాన్ని కవర్ చేయొచ్చు. ఒకవేళ వాక్యం చదవమన్నప్పుడు కూడా సో కుటుంబంగా చదవచ్చు. సో కుటుంబంగా అంటే అందరూ ఒకేసారి చదవనక్కర్లా. సో ఒకవేళ సో ఒకరు 4 వచనాలు చదివితే మరొకరు 4 వచనాలు అంటే ఏమాత్రం గ్యాప్ లేకుండా తేడా అనిపించకుండా చాలా చక్కగా చదవగలగాలి. ఈరోజు మీరు న్యూస్ చూస్తే న్యూస్ చదివేవాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని చోట్ల చెప్పేవాళ్ళు కానీ ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటారు. సో చాలా చక్కగా అతికిపోయి ఉంటుంది అనమాట. అంటే అట్లా ఒక ఫ్యామిలీగా మనం ఏకేబీస్తూ ఆ విధంగా చేయగలిగితే సో ఇట్విల్ బి సో వండర్ఫుల్. ఇక్కడ 8వ వచనంలో చాలా క్లియర్గా కనబడుతుంది మనకి వాళ్ళు కుటుంబంగా పరిచర్య చేయడం. మొదటి 6 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ కూడా మనకి కుటుంబాలు కనబడుతున్నాయి. 2వ వచనం వచ్చేసి ఆసాపు కుమారులలో ఎవరు అంటే అని, 3వ వచనంలో ఎదుగుతున్న సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై ఏర్పరచబడిన వాళ్ళు, 4వ వచనంలో హేమాను సంబంధులలో అంటే వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎంతో మంది వాళ్ళు ఈ పరిచర్యలో వాడబడడం, వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవడం అన్నది మనకు కనబడుతుంది. మరి దేవుని ఆరాధించే పరిచర్య లేకపోతే దేవుని స్తుతించడం, దేవుని స్తుతించడం ఏదైనా సో కుటుంబాలుగా కూడా మనం ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉండాలి. సో మా వీళ్ళు చిన్నవాళ్ళండి, మా ఇంట్లో నేను ఒక్కడనే చేయగలను లేకపోతే మేమిద్దరమే చేయగలం అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కాగలిగేటట్టుగా సో ఆ పరిచర్య ఉండాలి అనే దాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలండి. సో మన కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయి అనేది మనం తప్పకుండా చెక్ చేసుకోవాలి. సో గురువు అని శిష్యుడని లేదా సీనియర్ అని జూనియర్ అని సో దాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కొంతమంది పాటలు పాడేవాళ్ళు చాలా నిర్లక్ష్యంగా పాడుతున్నారు, కొంతమందికి సువార్త పాటలు తెలియదు ఈ రోజుల్లో. అయితే మనం అన్ని నేర్చుకోవాలి. సో ఆరాధన పాటలు అంటే దేవుని గుణ లక్షణాలను వర్ణించే పాటలు ఉంటాయి. సో అవి ఆరాధన సమయంలో వాటిని పాడాలి. సో దేవుణ్ణి అందరూ కలిసి స్తుతించేటప్పుడు ఆ పాటలు పాడొచ్చు. అలా కాకుండా సువార్త పాటలు ఉంటాయి. యేసు ప్రభు ఎలా లోకరక్షకుడో, ఆయన నమ్ముకుంటే ఏమవుతుంది, సో మనుషులు ఏ స్థితిలో ఉన్నారు అని తెలియజేసే పాటలు. కాబట్టి అట్లాంటి పాటలు గతంలో ఎక్కువ పాటలు ఉండేవి సువార్తకు సంబంధించిన పాటలు. ఆ పాట వింటేనే ఒక సువార్త సందేశం వాళ్ళకి అందినట్టుగా ఉండేది అనమాట. సో చాలా మంది అలాంటి పాటలు మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. మనం అలాంటి పాటలు కూడా కొన్ని నేర్చుకోవాలి. అంటే ఆ పాట పాడాము అంటే ప్రజల్లో ఒక రకమైన భయం పుట్టాలి. వాళ్ళు ఈరోజు నేను మారు మనసు పొందాలి అని ఆ ప్రేరణ వాళ్ళకి కలిగేటట్టుగా ఉండాలి. దాన్ని పలికేటప్పుడు పాడేటప్పుడు కూడా చాలా అర్థవంతంగా స్పష్టంగా అందరికీ వినబడేటట్లు నేర్చుకోవాలి. అలాగే విశ్వాసుల మధ్యలో పాడేటప్పుడు ఇప్పుడు ఇట్లాంటి మీటింగ్స్ లో అందరూ మనం విశ్వాసంగా ఉంటాం కాబట్టి ఇక్కడ సువార్త పాటలు అవసరం లేదు. అలాగే వర్షిప్ టైం కానప్పుడు వర్షిప్ సాంగ్స్ కూడా అవసరం లేదు. మరి ఏం కావాలి, విశ్వాసులను గద్దించే పాటలు కావాలి, విశ్వాసులను హెచ్చరించే పాటలు కావాలి, లేకపోతే వాళ్ళని ప్రభువులో ప్రోత్సహించే పాటలు కావాలి. సో అట్లాంటి పాటలు కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. నాకు ఒక రకమైన పాటలే వచ్చు అని చెప్పకూడదు. నేను చాలా చోట్ల గమనించాను, ఆయా ట్రైనింగ్స్ లో లేకపోతే ఆయా చర్చెస్ లో ఆయా సభల్లో చూసినప్పుడు ఎక్కువ మంది అంటే 99% ఏం పాడుతున్నారంటే వర్షిప్ సాంగ్స్ మాత్రమే పాడుతున్నారు. ఎందుకని కొన్ని పాటలు బాగా ఫేమస్ అయిపోయినాయి. ఇలా పాడొద్దు, మీరు ఇక్కడ హెచ్చరించే పాటలు పాడండి అని చెప్పి మైక్ ఇస్తే కూడా మళ్ళీ వర్షిప్ సాంగే పాడుతున్నారు. అంటే వాళ్ళకి తెలియట్లేదు అనమాట. అయితే మనం అలా కాదు, మనం చాలా ప్రతిరోజు డివోషన్ మనం కలిగి ఉన్నాం. సో ప్రతిరోజు ఎన్నో ట్రైనింగ్స్ మనం తీసుకుంటున్నాం, ఎంతో అవగాహన మనకుంది. కాబట్టి మన టీమ్ లో జ్ఞాపకం చేసుకోవాలి, మనం సందర్భాన్ని బట్టి పాటలు పాడడం నేర్చుకోవాలి. అది ఏ రకమైన కూడిక, ఏ రకమైన సమావేశం అని చూసి సో ఆ సమావేశానికి అక్కడికి వచ్చే ఆ గెస్ట్లకి లేకపోతే అక్కడికి వచ్చే పాల్గొనే వాళ్లకు సరిపోయే పాటలు సో పాడడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో సో ప్రభు కూడా వాటిని వాడుకుంటాడు. ఒకవేళ ప్రసంగికుడు ప్రసంగం సరిగా ఉండకపోవచ్చేమో కానీ నీ పాట సరిగ్గా ఉన్నప్పుడు ఆ పాట ద్వారానే ప్రభువు నమ్ముకున్న సాక్ష్యాలు భవిష్యత్తులో వస్తాయి. వాళ్ళు అప్పుడు చెప్తారు, ఇదిగో పలానా బ్రదరు పలానా సిస్టర్ పాట పాడినప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నానండి, సో ఆ పాట నన్ను ప్రభు దగ్గరికి ఆకర్షించింది. లేకపోతే ఒక బ్యాక్ స్లైడింగ్ అయిన ఒక వ్యక్తి చెప్పొచ్చు, ఇదిగో పలానా వాళ్ళు పాట పాడుతున్నప్పుడు నేను నా తప్పు తెలుసుకుని నేను తిరిగి మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాను, నేను మళ్ళీ ప్రభుతో తిరిగి సమకూర్చబడ్డాను అని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. లేకపోతే ఇదిగో పలానా వాళ్ళు పాట పాడుతున్నప్పుడు నేను సేవ కోసం సమర్పించుకున్నాను అండి. ఇవి ప్రసంగాల్లోనే చెప్పాల్సిన అవసరం లేదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం చేసే ప్రతి పనిలో కూడా కొన్నిసార్లు ఇదిగో వీళ్ళు చేసే ఈ పరిచర్యను బట్టి, వాళ్ళు భోజనాలు వడ్డించే విధానాన్ని బట్టి, సో అంత గొప్ప వ్యక్తి ఎంత శ్రద్ధతో ఈ పని చేస్తున్నాడో, రూమ్ క్లీన్ చేస్తున్నాడు, సో దాన్ని చూసి నేను మాలు మనసు పొందానని చెప్పే ఉదాహరణలు కూడా ఉంటాయి. కాబట్టి మనకి అప్పగించబడిన ఏ పని అయినా అది ప్రజలను ప్రభావితం చేసే పనిగా ఉంటుంది అనే విషయాన్ని నేను చివరిగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మనందరం కూడా ప్రభు దగ్గర ఒక తీర్మానాన్ని చేసుకుందాం. సో నా పరిచర్య, నేను చేసే ప్రతి పని కూడా అది దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా ఉండాలి. సో దేవుడు శుద్ధమైన పరిచర్య కోరుతున్నాడు. తనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఆరాధించేవాళ్ళు అంటే ఇప్పుడు నేను ఆరాధన చేస్తున్నావు అని చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, ప్రతి పని ద్వారా కూడా దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు. వాయిద్యాలు వాయించడం కావచ్చు, భోజనాలు వడ్డించడం కావచ్చు, ఏర్పాట్లు చేయడం కావచ్చు, వాక్యాన్ని బోధించడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు. అంటే ప్రతి పని నమ్మకంగా చేసినప్పుడు, బాధ్యతాయుతంగా చేసినప్పుడు, దేవునిందు భయభక్తులతో చేసినప్పుడు, సో ప్రజలు దీని ద్వారా మేలు పొందాలి అనే ఉద్దేశంతో జాగ్రత్తగా దాని గురించి నేర్చుకుని దాన్ని చేసినప్పుడు అది దేవునికి ఆరాధన అవుతుంది. ఆరాధన అంటే ఆయన్ని గౌరవించడమే కదా, ఆయన్ని ఘనపరచడమే కదా. కాబట్టి ఆయన పనిని నిర్లక్ష్యంగా చేయకుండా ఉంటే అది ఆయన్ని గౌరవించడం ఆరాధించడం అవుతుంది. అలాగే మన కుటుంబాలు కూడా కుటుంబ పరంగా మనం సేవ చేసే విధంగా ఉండాలి అనేది ఇందులో మనం నేర్చుకున్నాం. సో వాళ్ళు చిన్న పెద్ద అని ఏ తేడా చూడలేదు. కాబట్టి ఆ విధంగా మనం కూడా మన కుటుంబాలుగా ప్రభు పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే మనకు అప్పగించబడిన ప్రతి పనిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి మనం ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. ఇది చిన్న పని అని నిర్లక్ష్యం చేయదు, దాని విషయంలో ట్రైనింగ్ తీసుకుందాం. ఎంత చిన్న పని అయినా ఎలా లీడ్ చేయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ విధంగా తగిన తర్ఫీదును పొంది సో ప్రభువుకు బలమైన పరిచర్య చేయడం ద్వారా అనేక మంది మన పరిచర్య ద్వారా ప్రభువును నమ్ముకోవడానికి ఆయన సహాయం చేసి నడిపించను గాక. సో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. వందనాలండి అందరికీ.